వెళ్ళి వెళ్ళి గజరాజు విశాలమైన సరోవరం చూశాడు. చెరువుని ఎందుకనలేదంటే సరస్సులు చాలా పెద్దగా ఉంటాయి. ఒకప్పుడు కొల్లేటి సరస్సు ఎంత ఆశ్చర్యంగా ఉండేదో, ఇప్పుడంతా చేపల చెరువులు మాయం అయిపోయాయి. ఇక కొంతకాలం పోయాక ఏమీ కనపడవు, మనకి మిగిలేదు ఏముంటుంది? మానవుడికి స్వార్థం ఎక్కువైపోతే నిలబడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు వాడు. ధనం 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 ధనం. కాసేపు నేను కూర్చుంటే నా మీద కూడా బిల్డింగ్ కట్టి నన్ను ఆక్రమించేస్తారు. అందుకే ఎందుకైనా మంచిదని మధ్య మధ్యలో కదులుతున్నాను. కానీ ఇది మానవుల స్వార్థం. ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే ఎంత ఆశ్చర్యం, ఎన్ని రకాల పక్షులతో ఎంత అందంగా ఉండేది, చక్కగా ఉండేది ఆ కొల్లేటి సరస్సు చూస్తే. ఆ విశాలమైనవి వర్షాకాలంలో వచ్చిన నీటితో విజృంభించి ఉండేవి, వేసవికాలంలో ప్రజలకు ఉపయోగపడేవి. అటువంటి విశాలమైన అద్భుతమైన ఒకనొక సరోవరం కనపడింది గజరాజు గారికి. అప్పుడే వికసిస్తున్న తామర పువ్వులు ఉన్నాయి అందులో. ఆ తామర పువ్వులలో పుప్పొడి ఉంటుంది మధ్యలో, ఆ పుప్పొడి గాలికి ఎగురుతోంది. అందులో నల్ల కలువ పువ్వులు కదులుతున్నాయి గాలికి. గాలికి పువ్వులు కదులుతాయి, కాడలు కదులుతూ ఉంటే ఆ నల్ల కలువ పువ్వులు నృత్యం చేస్తున్నట్టుగా ఉందిట. నటది ఇందీవరవారము, నటత్ అంటే కదులుతున్న ఇందీవరవారము నల్ల కలువ పువ్వులతో ఉంది. కమఠమీనగ్రాహ దుర్వారము, తాబేళ్లున్నాయట, చేపలున్నాయట, మొసళ్ళు కూడా ఉన్నాయన్నారు. గ్రాహములు అన్నారు. మొసళ్ళు సాధారణంగా చిన్న చితక చెరువుల్లో ఉండవు, మొసళ్ళు కూడా ఉన్నాయంటే అది ఎంత విశాలమైన చెరువు ఆలోచించచ్చు. అసలు చూడాలంటే భయం కలుగుతోంది. అంత వైశాల్యం, అంత లోతు కింద అనిపిస్తోంది. అది ఒడ్డు మీద వటవృక్షాలు, హింతాల వృక్షాలు, తియ్యమామిడి చెట్లు, ఇంకా మద్ది చెట్లు, ఆ చెట్లకి చుట్టుకుని పైకి వెళ్ళిన తీగలు, రకరకాల సన్నజాతులు, జాతులు, విరజాతులు, ఇంకా అనేక రకాల అడవి తీగలు ఉన్నాయి. వాటికి ద్రాక్ష తీగలున్నాయి. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలికి ఆ చెరువు నిండా ఉన్న, సహజంగా గాలి వేస్తే పక్షులు ఎగిరిపోతాయి, ఆ చెరువు నిండా అప్పటిదాకా రకరకాల పక్షులున్నాయి. అవి బక, కొంగలున్నాయి, మరాళ, హంసలున్నాయి, చక్ర, చక్రవాకాలున్నాయి. ఈ పక్షులన్నీ పెద్ద గాలి వేయగానే టిక్కని రెక్కలు ఆడించుకుంటూ పైకి ఎగిరిపోయాయిట. అలాంటి దృశ్యాన్ని గజరాజు గారు తన భార్యలతో చూశాడు. అమ్మయ్య అనిపించింది. ఇంతవరకు ఎండలో తిరిగి తిరిగి అలిసిపోయిన ఆయనకి, దాహమో దాహమో మంచినీళ్ళు అని అల్లాడిపోతున్న అతనికి ఇంత విశాలమైన చెరువు కనబడి కనబడటంతో తనను తాను మరిచిపోయాడు. ఏ జీవినైనా భ్రష్టుణ్ణి చేసేవి పంచేంద్రియాలు. ఈ ఇంద్రియాలకు లొంగకుండా ఎవడూ ఉండలేడు. వాటికి ఏనుగులైన ఓటే, మానవులైన ఓటే. సహజంగా పంచేంద్రియాలలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి అంటే చెయ్యి, పాదం, పాయువు, ఉపస్థ అంటే మలమూత్ర ద్వారాలు. ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల్లో బాగా మానవుణ్ణి లొంగ తీసుకుని భ్రష్టుణ్ణి చేసేవి జ్ఞానేంద్రియాలు. కళ్ళు సౌందర్యాన్నే కోరుకుంటాయి. పెళ్లి చూపులకు వెళ్ళొస్తాడు వీడు. వీడు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేలాగా గౌడిగే చర్మంతో ఉన్న అమ్మాయి కొంచెం నల్లగా ఉందండి అంటాడు వీడు మొహానికి. అంటే కంటికి ఇది ఒక లక్షణం, ఇంకా ఇంకా ఏదో సౌందర్య వ్యామోహం. ఈ దీనికోసమే ఎంతోమంది భ్రష్టులు హాయిగా కారు నడుపుతున్న ఒక డ్రైవర్ హఠాత్తుగా టీవీ కనపడగానే ఆగిపోవడం, అటు చూస్తూ వెళ్ళడం, దాంతో వీడు యాక్సిడెంట్ చేసేయటం. అనగా ఆకర్షణ కంటిది. ఈ కంటికి లొంగకూడదు ముందుగా. అది ఏ సౌందర్యమైన అవ్వచ్చు, ఇంకేదైనా వ్యామోహం అవ్వచ్చు, దృక్కుకు లొంగుతాడు ముందుగా. మగేమిటి ఆడేమిటి, అది జంతువైనా అవ్వచ్చుగాక. ఇంకా 2, మంచి శబ్దం వినబడగానే చెవులు ఆకర్షిస్తాయి. అందుకే ఇప్పటికి కూడా క్యాసెట్ల కోసం ముందుకు లేచిపోయి, అందులో ఒక లారీ డ్రైవర్ను చూశాను నేను రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ, ఒక క్యాసెట్ అయిపోయిందిట, దీన్ని తీసి అందులో పెట్టడానికి గబుక్కులు లేచాడు. ఈ లోపు వెళ్ళి లారీతో దేనో కొట్టేశాడు. ఇదో పెచ్చ. ఈ చెవులు శబ్దాకర్షణకి బాగా దోహదం చేస్తాయి. ఎంతవరకు ఉండాలో చెవులు అంతవరకే ఉండాలి. ఈ పిచ్చ పట్టుకుంటే సంగీతమో లేకపోతే పిచ్చపాటలో పొద్దు నుంచి సాయంకాలం దాకా మాయదారి క్యాసెట్లే కదండి. కారెక్కేమంటే ముందు కట్టేయి అంటాను. దరిద్ర పాటలు వస్తే నాకు మండిపోయి, అందులో ఎక్కడంతో కోలావేరి కోలావేరి ఏమిటి వీడి వీడి మొహం, మొండి పెనుగులాగా తినేస్తూ ప్రాణం తినేసి ఎక్కేమంటే ఏ కార్యక్రమం ఈ మధ్యకాలంలో. ఇదో పిచ్చనమాట. ఏదో ఒకటి కొత్త కనబడిందంటే వెర్రి. ఇదే చెవులు చేసే ఒక భయంకరమైన దోషం. శబ్దానికి ఆకర్షింపబడతాయి. ముక్కులు సుగంధ ద్రవ్యాన్ని పీల్చాలనుకుంటాయి. అంతేగాని డ్రైనేజీ పక్కన కూర్చుంటే భరించలేము. అది భరించేవాళ్ళు వేరే ఉంటారు. ఎండు చేపలు అమ్ముకునేవాడ మల్లెపూల వాసన భరించలేకపోవచ్చు. ఏదో ఒకటి మొత్తం మీద ముక్కులు ఆకర్షిస్తాయి. ఇంకా చర్మం హాయిగా చల్లగా ఏసీ రూమ్లో కూర్చుంటే ఆనందపడుతుంది. ఎప్పుడు సాయంత్రం ఉపన్యాసం అవుతుందా, ఉపన్యాసం అయిన వెంటనే ఇంట్లో కూర్చుందామా అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు. అసలు ఏసీ ఆడిటోరియంలో పెడితే ఇంకా బాగుండని కోరుకునేవాళ్ళు కూడా ఉండవచ్చు. అప్పుడప్పుడు నాకే కోరుకోబుద్ధి వస్తుందంటే మీకు కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. అంచేత మొత్తం మీద చర్మము ఈ సౌఖ్యాన్ని, స్పర్శ సుఖాన్ని కోరుతుంది. నాలుక రుచులను కోరుతుంది, మంచి మంచి రుచులు ఎప్పటికప్పుడు అనమాట. ఎన్నున్నా ఏదో కొత్త కావాలి. ఈ ఐదింటికి లొంగడమే బలహీనత. ఇవి శరీరమును నడపడం వరకే ఉంచాలి. ఎక్కువైతే వ్యసనం అంటారు. ఏదైనా స్థాయి దాటితే వ్యసనం. కడుపు నిండా తినడం వరకు పర్వాలా. ఇంకా రుచిగా ఉందని పాయసం అదే పనిగా తింటే శరీరం సర్వనాశనం అవుతుంది. ఏ వస్తువు అయినా ఎక్కువ తిన్నా, లేక ఎక్కువగా సంగీతం విన్నా, ఎక్కువగా చూచినా, ఎక్కువగా చర్మసౌఖ్యాన్ని పొందినా, ఎక్కువగా మాట్లాడినా, ఇవన్నీ కూడా చివరికి దెబ్బతీస్తాయి మానవుణ్ణి. కాబట్టి వీటికి లొంగకుండా ఇంద్రియములు శరీరము నడవడము వరకు మాత్రమే ఉంచితే సాధన, దాటితే అది వ్యసనం, ఆ వ్యసనమే పతనం. ఇప్పుడు గజరాజు గారికి పంచేంద్రియాలను కూడా లొంగ తీసుకునే దృశ్యం కనపడింది ఎదురుగుండా. దాంతో వాడు తనను తాను మరిచిపోయాడు. తోయ జగంధం బుదోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలర కమలనాళాహార విమలవా కలహం సర్వములు చెవుల పండువులు చేయ పుల్లదింది వరాంభోరుగా మోదంబు ఘ్రాణరంధ్రం బులగార వింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకు నువిందుచేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయోతంబు మడుగుసొచ్చే. ఎదురుగుండా తామర పువ్వుల కొలనది. ఆ తామర పువ్వుల మీద ఉన్న సువాసనతో పుప్పొడితో కలిసి చల్లని గాలి శరీరానికి తగిలిందిట. ఆ చల్లని మెల్లని గాలి తగలగానే అంతవరకు ఎండలో మాడిపోయిన చర్మమునకు ఆనందం కలిగింది. అమ్మయ్య, ఎండతో వాడిపోయిందిరా చర్మం, ఇప్పుడు చల్లగాలి తగిలింది అని శరీరం గగురు పొడుస్తూ ఉండగా చెరువు దగ్గరకు వచ్చేసాయి. అక్కడికి చర్మాన్ని చల్లగాలి లొంగ తీసుకుంది. నిర్మలమైన స్వచ్ఛమైన రుచి కలిగిన చల్లని నీటి తుంపరలు నోట్లో పడ్డాయి. నీరు కూడా రుచిగా ఉంది, బాగుంది అనుకుని దాహం తెరగా ఈ నీటి మీద రుచి కొద్దీ ఇంకా దగ్గరికి వెళ్ళాయి. అందులో అన్ని తామర పువ్వులే. ఆ తామర తూడులు తిని ఆనందంతో కోతలు కూస్తున్నాయి. హంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు. ఈ కోతలు చెవులకు ఆనందం కలిగించే సంగీతాల పక్షులు కూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఆ కోతలతో చెవులు ఆనందం పొంది అటుకేసి వెళ్ళిపోయాయి. మూడు లోకాలలోనూ అప్పటికప్పుడు ఇంకా ఆనందాన్ని కలిగిస్తున్న అద్భుతమైన సౌందర్యమంతా చెరువులోనే ఉంది. నీరు బాగుంది, తామర పువ్వులు బాగున్నాయి, కలువలు బాగున్నాయి, కొంగలు బాగున్నాయి, హంసలు బాగున్నాయి. ఈ దృశ్యమంతా ఒక గొప్ప నూతన లక్ష్మి, సరోవర లక్ష్మిలా కనపడింది. ఈ అందమైన ప్రకృతి దృశ్యం కళ్ళకి ఆనందం కలిగించింది. అలా సమస్తము ఆనందం కలగగా పంచేంద్రియాలు మరిచి ఈ ఏనుగులు హఠాత్తుగా నీళ్లలోకి దూకేశాయి. ఇంతకు పూర్వం ఏమనుకున్నాయి, ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే తాగి హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నాయి. ఇప్పుడు అలా కాదు. ఓ పక్కన తామర పువ్వులు వాసన ముక్కుగానందం, దృశ్యం కళ్ళకానందం, నీళ్లు నోటికానందం, చల్లగాలి శరీరానికానందం, ఈ దృశ్యముతో కూడినటువంటి సమస్తమైన శుభలక్షణాలతో ఉన్న ఈ సరోవరం పంచేంద్రియాలని పట్టి పీడించగా తమను తాము మరిచిపోయి నీళ్లలో దూకేశాయి. తొండాలతో నీళ్లు పూరించాయి. గండస్థలం మీద జల్లుకున్నాయి, కుంభస్థలాల మీద జల్లుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దం చేస్తూ నీళ్లు తాగడం మొదలెట్టాయి. బాణకడుపులు వాటివి, కాసిని కూసిని నీళ్లు సరిపోవు వాటికి. అందుకని తొండంతో నీళ్లు తీర్చి పీల్చేయటం, గొంతుకులో పోసేయటం, పీల్చడం, గ్యాలన్లు తాగేస్తున్నాయట నీళ్లు. ఒక కాసిని నీళ్లు తాగడం, ఓ తొండం నిండా నీరు పీల్చుకుని ఓ 1000 లీటర్ల నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ ఇంకో 1000 లీటర్ల నీళ్లు తీసుకుని భార్యల మీద పోసేవాడు టీన. అవన్నీ ఈయన మీద పోసేవిట. పైకి కిందకి నీళ్లు చల్లుకుంటూ తామర పువ్వుల్ని తెంపేసి కలువ పువ్వుల్ని పీకేసి అందులో కనిపించిన చేపల్ని తొక్కేసి అడుగునున్న బురద పైకి లేపి ఇష్టం వచ్చినట్టు ఆటలాడటం మొదలుపెట్టాయి. ఇక నీళ్ళలో దూకేగా వదిలిపెట్టడంలా. తొండంబుల పూరింపుచు గండంబుల జల్లు కొనుచు కళకళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. తొండాల మీద చల్లుకుంటూ గండస్థలాల మీద చల్లుకుంటూ నీరు పూరిస్తూ తాగుతూ బాణకడుపులు నింపుకుంటున్నాయి. ఇంతలో గజరాజు గారు ఓ మంచి చమత్కారం చేశాట. అత్యద్భుతమైన చమత్కారం చేశాడు. ఆటలాడుకుంటూ సరదాగా తిరుగుతూను యభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడినుడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడుమేన కర్కటములన్ బట్టెన్ సురల్ రాన్పడన్. ఈ గజరాజు తొండ నిండా నీళ్లు తీశాడు. ఏనుగులు ఎప్పుడైనా తొండంతో నీళ్లు తీస్తా ఇందులో ఏం గొప్పతనం ఉంది అని అనిపించవచ్చు. అదే మరి ఆయన గొప్పతనం. ముందు తొండ నిండా నీళ్లు తీసేట ఆ తొండాన్ని ఇలా పైకెత్తాడు. ఆకాశ మార్గానికి వేసి పైకెత్తి ఆ తొండం బాగా ఊపాడు. ఊపి ఈ తొండంలో ఉన్న నీరు జామ్మని పైకి చెమ్మేశాడు. ఓ ఫౌంటైన్ చిమ్మినట్టుగా చిమ్మేశాడు ఈ నీరు. ఏనుగులు అలాగే పైకెత్తి నీళ్లు చల్లుతాయి కదండి, మేము పటాల్లో కూడా చూస్తున్నాం, అందులో ఏముంది విశేషం అని అడగాలి కదా. మరి ఇక్కడే ఉంది వాటి గొప్పతనం. ఈ గజరాజు తన తొండంలోకి నీళ్లు తీసుకున్నప్పుడు ఈ నీటితో పాటుగా ఆ నీళ్లల్లో ఉన్న చేపలు, పీతలు అంటే ఎండ్రకాయలు అన్నమాట, మొసలి పిల్లలు, ఇంకా రకరకాల జలజంతువులు ఇవన్నీ తొండంలోకి వెళ్ళిపోయాయి. అంటే ఆ తొండం ఎంత ఉందో ఆలోచించాలి ఒక్కసారి మాయదారి అని గది. మొత్తం ఈ జలజంతువులన్నీ తొండంలోకి వెళ్ళిపోయాయిట. ఈ నీరు పైకెత్తి విసిరి విసరగానే ఈ తొండంలో ఉన్న నీరు పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాటితో పాటు ఈ జంతువులు కూడా పైకి వెళ్ళిపోయాయి. ఈ జంతువులు ఎక్కడి దాకా వెళ్ళాయిట? ఆకాశంలో మీనము అని ఒక రాశి ఉంది. చేపలు వెళ్ళి మీన రాశిని పట్టుకున్నాయిట. మొసళ్ళు వెళ్ళి మకర రాశిని పట్టుకున్నాయిట. మకరం అంటే మరి మొసలి గనక. పీతలు ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయి. కర్కాటకం అంటే పీత గనక. దిక్కుమాలిన క్యాస్ట్ ఫీలింగ్ అప్పటిది. ఓహో ఇక్కడ మా వాళ్ళు ఉన్నారా అని ఇక్కడి నుంచి ఎగిరి వెళ్ళి చేపలు చేపల్ని, పీతలు పీతల్ని, మొసళ్ళు మొసళ్ళని పట్టుకున్నాయి. రాసుల్ని పట్టుకుని నభమందాడెడు మేన కర్కటకములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఎక్కడో ఆకాశంలో ఉన్న ఆ రాసుల్ని పట్టుకున్నాయిట. దేవతలు తెల్లబోయారు. మీ బలం మండిపోను, ఎక్కడి భూలోకం తొండం నిండా నీళ్లు తీసుకుని పైకి విడిచిపెడితే అందులో ఉన్న జంతువులు ఈ రాసుల దాకా వచ్చాయా అని మెచ్చుకున్నారట. దేవతలు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఈ నీరు పైకి విసిరాయంటే, అందులో ఉన్న జంతువుల్ని పైకి పంపాయంటే ఆ ఏనుగుల బలం, గజరాజు గారి అద్భుత దివ్య శక్తి ఎంతో ఆలోచించారు. ఒక్కసారి అలా విసిరాడు ఆయన. ఇంతలో ఆడ ఏనుగులన్నీ అన్నాయి, నువ్వే చమత్కారం చేస్తే ఎలాగా, మేము చమత్కారం చేస్తామన్నాయట. కరిణీకరోజ్జిత కంకణ చట దోగి శలయేటి నీలాద్రి చెలువుదగడు. ఆడ ఏనుగులు తొండ నిండా నీళ్లు తీసుకుని మగ ఏనుగు మీద జల్లాయి. కం అంటే నీరు, కణము అంటే బిందువు, కంకణము అంటే నీటి బిందువు అన్నమాట. ఆ మధ్యన ఒక ఆయన గురువుగారు మీకు కంకణం వేస్తానండి అన్నాడు. కంకణం అంటే నేను ఇలాంటి కంకణం వేస్తాడేమో అనుకున్నా నేను, ఈయన నీళ్లు మెద్దల్లాడు. వాడు ఒక సంస్కృతం పండితుడు అనుకుంటాను. అందువల్ల ఏంటంటే కంకణము అంటే నీటి బిందువు అని కూడా అర్థం, చేతుకున్న కంకణాలే కాకుండా. కరిణీకరోజ్జిత కంకణ చటదోగి, ఆడ ఏనుగు తన తొండముతో నీళ్లు తీసుకుని ఇలా జల్లగానే ఆ నీళ్లు ఏనుగు వీపంతా పడ్డాయి, ఒళ్ళంతా. ఆ బిందువులు డ్రాప్స్ అతుక్కున్నట్టు కనబడుతున్నాయట. అప్పుడప్పుడు నీటి బిందువులు పెడితే ఎలా విచిత్రంగా ఉంటుంది. అది ఎలా ఉందట? శలయేటి నీలాద్రి చెలువు దెగడు. శలయేళ్ళు కిందకి ప్రవహిస్తున్నప్పుడు అంజన పర్వతం కాటుక కొండ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాటుక కొండ అని ఒక కొండ ఉంది హిమాలయాల్లో, నల్లగా ఉంటుంది. ఆ అంజన పర్వతం మీద నుంచి శలయేరు ప్రవహిస్తుందా అన్నట్టుగా ఉంది. గజరాజు నల్లగా ఉంది. నల్లని ఏనుగు మీద ఇవి వేసిన నీళ్ల బొట్లు కిందకి జారుతున్నాయి. జారుతున్న నీటి బొట్లేమో శలయేళ్ళు, ప్రవాహాలు అన్నమాట, వాటర్ ఫాల్స్. ఇది కొండ, నల్లని కొండలా ఏనుగుంటే వాటర్ ఫాల్స్ లాగా బిందువులున్నాయన్నమాట. అలా కనపడిందట. ఇంతలో మళ్ళీ ఆడ ఏనుగులు ఏం చేశాయి, కాసేపు ఆట ఆపేశాయి, ఇంకో ఆట మొదలెట్టాయి. హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నులవాని వెర్రవు సూపు. మంచి తామర పువ్వులు, ఎర్రని తామర పువ్వులు పీకి పట్టుకొచ్చి ఈ ఏనుగు మీద పరిచేయట. ఆడ ఏనుగులు 1000 తామర పువ్వులు పెట్టగానే ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులాగా కనబడుతూ ఈ మగ ఏనుగు గజరాజు గారు 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడా, గజేంద్రుడు దేవేంద్రుడిలో ఉన్నాడు ఈ ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులో ఉండడం వల్ల. ఎంత అందంగా ఉంది ఆ దృశ్యం. హస్తిని హస్త విన్యస్త పద్మంబుల 1000 కన్నులవాని వెరవసూపు. ఆడ ఏనుగులు ఉంచిన తామర పువ్వులు ఒక్కొక్కటి ఒక్కొక్క కన్నులా కనబడుతూ ఉండగా 1000 కళ్ళు కలిగిన దేవేంద్రుడిలా కనబడ్డాడు కాసేపు గజేంద్రుడు. కలభసముత్కీర్ణ కల్హార రజముతో కనకాచలేంద్రంబు కరణిదాల్చు. ఇంతలో మళ్ళీ ఆడ ఏనుగులు ఏం చేశాయి, ఈ పువ్వులలో ఎప్పుడైనా మీరు తామర పువ్వు కలువ పువ్వు మధ్యలో పసుపచ్చ రంగులో ఉంటుంది ఇంత దుద్దు, ఆ పసుపచ్చని రంగులో ఉన్నటువంటి దుద్దు పగలగొట్టి ఆ పుప్పుడి జల్లేటి మీద ఆ పుప్పుడంతా వీపంతా పసుపచ్చ రంగులోకి మార్చేశాయి. అప్పుడు ఎలా ఉన్నాడు ఈయన, బంగారపు కొండలా ఉన్నట్ట, పూర్తిగా బంగారపు రేకు తాపడం చేసేసిన కొండలా ఉంటుంది మేరుపర్వతం. ఆ మేరుపర్వతంలో కనబడ్డాడు అనమాట, సువర్ణ పర్వతంలా కనబడ్డాడు ఈ పుప్పుడి వల్ల. అక్కడితో ఆగాడా. కుంజరీ పరిచిత కుముద కాండం బుల్ల ఫణిరాజ మండన ప్రభవహించు. మళ్ళీ ఆడ ఏనుగులు తెల్లని కలువు పువ్వులు పరిచయపోయిన తెల్ల కలువు పువ్వులు. ఈ కలువు పువ్వులు ఒక్కొక్క కలువు పువ్వు ఒక్కొక్క పడగలా కనబడుతూ ఉండగా తెల్లని కలువు పువ్వులు 1000 పడగల్లా కనబడ్డాయి. 1000 తెల్లని పడగలు కలిగిన వాడు ఆదిశేషుడు. అందుకని ఆదిశేషుడు 1000 పడగలు విప్పిక్కడ ప్రత్యక్షమయ్యాడా అన్నట్టుగా ఉంది ఈసారి. 1000 తెల్ల కలువు పువ్వుల వల్ల 1000 పడగల వాడిలాగా కనబడుతున్నాడు ఆదిశేషుడిలాగా. మతకరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరుగు మొగిలు తోడమేలమాడు. అందులో ముచ్చపు చెప్పలున్నాయి నీటిలో. ఈ ముచ్చాల చెప్పలన్నీ తొండాలతో పీకి ఆడ ఏనుగులు మీద జల్లాయి. అప్పుడు ఎలా ఉన్నాడు ఈ ముచ్చపు చెప్పలతో ఉన్న ఈయన, ఆకాశములో నల్లని మేఘములో మెరుపు తీగల అన్నట్టుగా ఉందిట. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు, ఈ ముచ్చపు చెప్పలన్నీ మెరుపు తీగల్లో ఉన్నాయి. మేఘం మెరుపు తీగతో నీటిలోకి వచ్చిందా అన్నట్టుగా ఉన్నాడు. ఎదురులేని గరిమని భరాజమల్లంబు వనజగేహ కేళి వ్రాలునప్పుడు లెక్క లేకుండా ఆ నీళ్లలో తెగ తిరిగి ఆడుకుంటున్నారట వీళ్ళంతా మన సొంతం అనుకుని. కాసేపైనా బయటికి రారు. ఒక వ్యక్తి మొదట్లో ధనం లేనప్పుడు, ఒక రూపాయి లేనప్పుడు ఒక రూపాయి దొరికితే ఇప్పుడు షోడ తగుదాం అనుకుంటాడు. తీరా 1 రూపాయి వచ్చాక ఒకటే వచ్చింది, 100 వస్తే బాగుండు అనుకుంటాడు. 100 వచ్చాక 100 కాదు వాడికి, 1000, 1,000, 1,000 వచ్చాక 1,00,000, 1,00,000 వచ్చాక మొత్తం లబ్బీపేట, లబ్బీపేట అంత అయ్యాక మొఘలరాజపురం, అదయ్యాక విజయవాడ, విజయవాడ అయిపోయాక ఏపీ, ఏపీ అయిపోయాక యూపీ, ఆ తర్వాత మొత్తం ప్రపంచం. ప్రపంచం అంతా అయినా సరే స్వర్గం పాతాళం, ఇంకేవో కావాలని ఆశ అలా పెరుగుతూనే ఉంటుంది. కొంచెం మంచినీళ్ళు తాగడానికి నీరు దొరికితే చాలనుకున్న గజరాజు గారు నీళ్లు పోయింది, ఆటలు మొదలెట్టాడు. పోనీ అవేని ఎప్పటికీ తనివి తీరదు. ఇదే మానవుడికి విషయలోలత్వం. విషయ వాసనలలో పడితే, అంటే లోకములో ఉన్న సుఖములే శాశ్వతం అనుకున్నవాడు ఎంతకాలమైనా ఇంకా ఈ సుఖాలు ఈ సంపాదన వీటిల్లోనే పడతాడు, ఇంకా ఇందులోంచి పొర్రపోటన బయటికి రాలేడు. అలా వ్యసనములకు లొంగిన వాడిలాగా ఆ నీళ్లలో పడి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు, ఎప్పటికీ బయటికి రారు. వీడిలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏమవుతుంది, కొంతకాలం వ్యసనపరుడై లెక్క లేకుండా అహంకరిస్తే వీడికి ఎప్పుడొకప్పుడు చావు దెబ్బ కొట్టేవాడు తగులుతాడు. భగవంతుడు ఇంట్లోనే పెడతాడు, ఏదో రకంగా పెడతాడని చెప్పుకున్నాం కదా. ప్రతి వ్యక్తికి సమయం రావాలి. వీడిని లొంగదీయాలంటే ఏదో కష్టం పెడితే కానీ లొంగడు, సుఖాలున్నంత వరకు నా అంత గొప్పవాడు లేడు అంటాడు ప్రతివాడు. ఒక్కసారి కష్టం వచ్చాక అప్పుడు కనిపిస్తాడు ఎవడన్నా గురువు దొరుకుతాడా భగవంతుడు దొరుకుతాడా అని. అందుకని ఏదో ఒక సమయంలో మానవుణ్ణి సాధకుణ్ణి చేయడానికి పెడతాడు దుఃఖం. దుఃఖం మన బాగుకొచ్చిందని గ్రహిస్తారట జ్ఞానులు. అందుకే వీడు రెచ్చిపోతూ ఉంటే ఆ నీళ్లలో చాలా కాలం క్రితమే కాపురం పెట్టి ఇందాక మధ్యాహ్నం పూట 1000 చేపలు ఇంకో 25 పీతలు ఇంకేవేవో తిని శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు మకరేంద్రుడు ఒకడు, అది వాడికి నేటివ్ ప్లేసు. ఆ నిద్రపోతున్న మొసలి ఈ గందరగోళాలకి విసిగిపోయి లేచిందట. ఊ మురికి చేసేసి తామర తూడులు పీకేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుంటూ ఈతలు కొట్టి డామంటే డామని చప్పుడు చేస్తుంటే మండిపోయిందనమాట వాడికి. ఆ నిద్రపోతున్న మకరేంద్రుడికి మెలకు వచ్చింది. ఎవడురా వీడు ఈ నా కొలనులోకి అడుగుపెట్టి ఇష్టం వచ్చినట్టు కలచి వేస్తున్నాడు? ఇక్కడ నేను ఒకడు ఉన్నానని తెలియదా? ఈ మొసలి ఇక్కడున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏ జంతువు నీళ్లల్లోకి దిగడంలా దిగినా ఇంతలా ఈత కొట్టడంలా? ఇప్పుడు మొదటిసారిగా ఈ గజము తన భార్యలతో ఈ జలమంతా అల్లకల్లోలం చేస్తోంది. దీని సంగతి ఏమిటో చూస్తానంటూ నీటిలోంచి ఝామ్మని పైకి లేచిపోయాడు. భుగ భుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదలుచో దివికి భంగంబులెగయవాల విక్షేప దుర్వాల ఝంఝానిల వశమున ఘుమ ఘుమావర్త మడర కల్లోల జాల సంఘట్ట నంబుల తటీతరుల మూలంబులై ధరణి గోల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టెడు సర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. హఠాత్తుగా నీళ్లల్లో నుంచి లేచాడు. బుస్సుమంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ నీళ్లల్లోంచి లేచాడు. ఆయన లేస్తూ ఉంటే సరోవరం అంతా అల్లకల్లోలం అయిపోయింది. కెరటాలు పైకి లేచిపోయాయి. ఇంతంత బుడగలు లేచిపోయాయి నీళ్లల్లో నుంచి. ఆ నీరు ఒడ్డుకి తాకి ఒడ్డు మీద ఉన్న చెట్లు కింద పడిపోతున్నాయట. తోకతో టప్ప 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 నీళ్లల్లో కొడుతూ ఉంటే అప్పుడప్పుడు ఓడలో తెడ్డు వేసినట్టుగా ఈ మొత్తం సముద్రంలాగా ఉన్న సరోవరం కల్లోలం అయిపోయి పెద్ద కెరటములు ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఉన్న మామిడి చెట్లు, మద్ది చెట్లు, మర్రి చెట్లు సమూలంబులై ధరణి గోల వేళ్లుతో సైతంగా కూలిపోతున్నాయట కిందకి. భువన భయంకరమైన శబ్దం చేసేట ఆ మకరేంద్రుడు హుమ్మను కరుపరిచాడు. ఆ అరుపుకి నీటిలో ఉన్న తక్కిన మొసళ్ళు చేపలు అన్నీ వణికిపోయాయి. నీటిలోంచి బయటికి లేచాడు ఆయన. దూకాడు, హుంకరించాడు, ఎగిరాడు. పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాన్ని అల్లకల్లోలం చేసిన తిమింగలంలాగా ఈ సరోవరాన్ని అంతా కలచివేశాడు. నీళ్లల్లో నుంచి ఒక్కోసారి పైకి లేచినప్పుడు కనబడతాడు, మళ్ళీ నీళ్లల్లో పడితే కనబడ్డం, అంటే దృశ్యం అదృశ్యం అవుతున్నాడు. అలా వచ్చి ఒక భయంకరమైన మకరేంద్రుడు ఓ మొసలిగారు ఈ గజరాజు గారి ముందుకాడు గట్టిగా పట్టేశాట. ఆ పట్టడం ఎలా పట్టాడు అంటే కవిత్వం అంటే ఇక్కడ ఉంది. కవిత్వం అంటే అంత తేలిక రాయటం, ఒక్క అక్షరం తీస్తే మొత్తం మారిపోతుంది అర్థమంతా. అది ఆనాటి కవిత్వం అంటే. భాను కబళించి పట్టు సర్భాను పగిది అన్నారు. సూర్యుణ్ణి పట్టుకున్న రాహువు వలె పట్టుకున్నట్ట. సూర్యుణ్ణి రాహువు పట్టుకున్నాడంటే అర్థం ఏమిటి? గ్రహణం నాడు సూర్యుణ్ణి రాహువు కొంతసేపే పట్టుకుంటాడు, ఆ తర్వాత విడిచిపెడతాడు. అలాగే గజరాజుని కూడా మకరేంద్రుడు విడిచిపెట్టక తప్పదని ముందే సూచన చేశారు కవిగారు. ఇది కవిత్వం అండి. అందుకని సూర్యుణ్ణి గ్రహణము నాడు పట్టుకునే సర్భానుడు రాహువు వలె పట్టుకున్నట్ట. అయితేనే గజరాజు తక్కువడా మహాబలవంతుడు గనక అమాంతంగా వడిదప్పించి కరీంద్రుడు నిడుదకరం బెత్తివేయ నీరాటంబుం పొడవడగినట్లు జలముల పడికడు వడిబట్టె పూర్వపదయుగళంబున్. ఆ నీళ్లల్లో అదృశ్య రూపంలో తన ముందు కాళ్ళు గట్టిగా పట్టుకున్న మొసలిని ఈ తొండంతో ఒక్క పోటు పొడిచి కాలితో జాడించి అవతల పారేశాట. వాడు దూరంగా పడిపోయాడు. ఓహో, ఈ గజరాజు ఏదో సామాన్యమైందనుకున్నాం, ఇది కూడా బలమైనదే అనుకుని నీళ్లల్లో దాక్కుందిట మొసలి. కాసేపు ఏమీ లేనట్లుగా పొడవడగిన ఎట్లు, ఏమీ లేదు, నశించిపోయిందేమో అన్నట్టుగా ఉండి ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళబోతుంటే మహావేగంగా వచ్చి ముందు కాళ్ళు పుచ్చుకుని మళ్ళీ లోపలికి ఇడ్చింది. అంటే వెళ్ళనివ్వదు, లోపల ఉండనివ్వదు. ఈ విధంగా ముందు కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఈడ్చేసింది. ఇంక ఈ రెండింటికి ఘోర యుద్ధం ప్రారంభమయ్యిందిట. మామూలు యుద్ధమా? ఇది నీళ్లల్లో పడగొడుతోంది, అదేమో పైకి లేపుతోంది, దంతాలతో పొడుస్తోంది. ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీల దంతంబులన్ పాటించున్ మెడగట్టి బట్టి హరిదోర్దండాభసుంభాహతిన్ నీటన్ మాటికి మాటికిల్ దిగువగా నీరాటమున్ నీట పోరాటం నోటమి పాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. తన పరాక్రమాన్ని ప్రదర్శించి ఏనుగు ఈ రెండు దంతాలతోటి బలంగా హుమ్మని ఒక్క పోటు పొడిచింది మొసలిని. ఆ పైన మొసలికి ఇంత పులుసులుంటాయే, అవి ఆవకాయ పెచ్చులు పేరిపోయినట్టుగా పైకి లేచేయట. అది దాక్కుంది. హుమ్మని మళ్ళీ ఎగిరి కుంభస్థలం మీద దూకి సింహంలాగా తోకతో ఒక దెబ్బ కొట్టి చెక్కిళ్ళు చీరి మళ్ళీ నీళ్ళల్లో దూకేసింది. ఓరి బాబోయ్, దీంతో కష్టంగా ఉందని వెనక్కి వెళ్లే సమయానికి మళ్ళీ తోకబుచ్చుకు లాగేసింది. ఈ విధంగా నీళ్లలో పడుతూ పైకి లేస్తూ ఒకదానికొకటి తీసిపోకుండా యుద్ధం చేశాయట. ఇట్లు కరిమకరంబులు రెండు ఈ యుద్ధాన్ని వర్ణించేటప్పుడు, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు పోతన గారికి పద్యాలు పనికిరవు, గద్యాలు తప్ప. అందుకే రాసి పారేశాడు మళ్ళీ ఓ పెద్ద పేజీ అన్నమాట. ఇట్లు కరిమకరంబులు రెండు ఒండొండ సముద్దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరు తివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునంబట్టుచు వెలికి లోనికి తిరుగుచు కొలంకు కలంకుంబొంద కడు వడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో జలంబు లొప్పరం బెగయ చప్పరించుచు తప్పక వదనగఫరంబుల నప్పళించుచు నిశిత నితాం దురంత దంత కల్పాంత కాల కీలి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచుగుల్లొప్పతిల్ల సిడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలి క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండుకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుచున్న సమయంబున అన్నారు. ఈ విధంగా ఏనుగు మొసలి ఒకదానికోటి తీసిపోక సంసారమనే ఒకనొక సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్నవాడు ఇంకా రేపైనా మాపైనా పైకి రావాలనే కోరికతో సంపాదన కోసం వెంపర్లాడినట్లుగా నీళ్లల్లో నుంచి పైకి పైనుంచి నీళ్లల్లోకి కొట్టుకుంటున్నారట. ఒకదానికోటి తీసిపోవటంలా ఓ రెండు కొండలు ఢీ కొట్టినట్లుగా, మంచి బలమైన రెండు వాహనములు ఢీ కొట్టినట్టుగా, ఏవో రెండు పెద్ద ట్యాంకర్ లారీలు ఢీ కొట్టినట్లుగా, రెండు సింహములు ఢీ కొన్నట్లుగా, మేఘములు ఢీకొన్నట్లుగా ఒకదానితో ఒకటి తీసిపోకుండా ఢీ కొట్టుకుంటున్నాయి. నీళ్లలో పడుతున్నాయి, మళ్ళీ పైకి లేస్తున్నాయి. ఈ నీళ్లలో ఒక్కసారి ఢామ్మని పడగానే నీరు ఒక రెండు మూడు మైళ్ళు పైకి లేచిపోతోంది. ఆ లేచిపోయిన నీరు మళ్ళీ కింద పడేటప్పుడు ఇవి నోరు తెరుస్తున్నాయిట, నోట్లో పడిపోతున్నాయిట. ఈ నీరు నోట్లో పడడంతో ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాయిట. మళ్ళీ అయినా సరే తేరుకుంటున్నాయిట. ఈ రెండింటి యుద్ధంలో ఏమైంది, ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టుగా ఈ రెండూ కొట్టుకుంటూ ఉంటే అందులో ఉన్న చేపలు చచ్చిపోయి తేలిపోతున్నాయి, పీతలు చచ్చిపోతున్నాయి, చిన్న చిన్న తాబేళ్లు చచ్చిపోతున్నాయి, మొసళ్ళు చచ్చిపోతున్నాయి. ఈ రెండు ఆబోతుల్లో కుమ్ముకుంటూ ఉంటే మధ్యలో లేగదూడ నలిగిపోయినట్టు నలిగిపోతున్నాయి. అక్కడితో అక్కకుండా మొత్తం కొలనులో ఉన్న తామర పువ్వులన్నీ పగిలిపోయాయి, మొత్తం కలుగు పువ్వులన్నీ ఊడిపోయాయి, కింద ఉన్న మురికి మురికంతా పైకి లేచిపోయింది, నిర్మలముగా ఉన్న సరోవర జలం పూర్తిగా మురికి నీరుగా మారిపోయింది. అయినా లెక్క చేయటం లేదు, కళ్ళెరిపెక్కిపోతున్నా, తోకలు పగులుతున్నా, పేకలు తెగిపోతున్నా, నెత్తురు కారి నీళ్లలో కలిసిపోతున్నా, నేనే విజయం పొందుతానంటే నేనే విజయం పొందుతానని ఆశతో రాత్రి లేదు, పగలు లేదు, సంధ్యాసమయం లేదు, అంత విశ్రాంతి లేదు, అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాయట. ఎంతో కాలం పోరాడలావి, ఎక్కువ కాలం పోరాడాయా? అల్లయ్యక సొలయ్యక వేసట నొలయ్యక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముల్. అలసిపోలేదు, సొలసిపోలేదు, విసిగిపోలేదు. ఇటు పైగా కాసేపటికైనా విసుగొస్తుంది మనకి. మహానుభావుడు ఉపన్యాసం వింటున్న వాళ్ళు కూడా మధ్యలో విసుక్కుని బయటికి పోవడంలా, కానీ అస్సలు విసిగిపోలేదట. కరి మకరితోడ ఈ ఏనుగా మొసలితో తన మహాపరాక్రమంతో రాత్రి లేదు, పగలు లేదు, సంధ్య లేదు, విశ్రాంతి లేకుండా సలిపెం పోరొక్క వేయి సంవత్సరముల్, వేయి సంవత్సరాల యుద్ధం చేసింది. పైకిలా కథ కింద కనబడుతుందా ఇందులో? ఏనుగు అంటే మన మదముతో కూడిన మనస్సు, గుర్తుపెట్టుకోండి. మకరి అంటే కుండలినీ శక్తి, కుండలినీ శక్తితో సహస్రార కమలానికి వెళ్ళడమే వెయ్యేళ్ల పోరాటం, అది అంతరార్థం. మన శరీరంలో వెన్నుపూసని చేరి కుండలిని అని ఒక దివ్యశక్తి ఉంది. ఏడు చుట్టలు చుట్టుకుని ఒక్కొక్కప్పుడు, లేక మూడు చుట్టలు చుట్టుకుని ఒక్కొక్కప్పుడు ఉండి పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టే పాము ఆకారంలో ఉంటుంది ఆ కుండలిని. దానినే సుషుమ్నానాడి అంటారు. ఈ వెన్నుపూసలు అందరిలో ఉంటుంది, అందరికీ లోపల సోహం అనే ధ్యానం ఉంటుంది, హంసజపం గుర్తించం. మానవుడు ఇంద్రియాలను అదుపులో పెట్టి ధ్యానము చేసి ఈ ధ్యానం ద్వారా సహస్రార కమలానికి ఈ చైతన్య శక్తిని తీసుకువెళ్ళడమే వెయ్యేళ్ల యుద్ధం అంటే సహస్రార కమలం అని చెబితే మనకు అర్థం కాదని వెయ్యేళ్ల పోరాటం రూపంతో చెప్పాడు. మానవుడు నిరంతరం సాధన చెయ్యగా చెయ్యగా ఏదో ఒకనాడు బ్రహ్మానంద స్వరూపమైన సహస్రార కమలాన్ని చేరతాడు. ఈ చేరాలంటే ముందు మదపుటేనుగు లాంటి ఆలోచనల్ని ఈ వ్యసనాలని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టకపోతే మొసలి లాంటిది పట్టుకుంటుంది, కష్టాలు పట్టుకుంటాయి. ఈ కష్టాలకి కుంగిపోకుండా సాధన చేస్తే వాడు భగవద్ధ్యానాన్ని పరమానందాన్ని పొందుతాడని అంతరార్థం. మొత్తం మీద 1000 ఘోర యుద్ధం చేశాక అలిసిపోయేట పాపం.